ఉన్నటువంటి వాడు ముసలాడైపోతాడు. ఇటువంటి వాటిని చూసుకునే అహంకరించటం పిచ్చి కాకపోతే, నా శరీరం ఇవాళ అందంగా కనపడుతోంది నీకు, యవ్వనంతో ఉంది, రేపు పొద్దున్న నేను ముసల్దాన్ని అయిపోతాను, దంతాలు ఊడిపోతాయి, జుట్టు తెల్లబడిపోతుంది, నడుం వంగిపోతుంది, అప్పుడు నా రూపం నీకు ఏమాత్రమైన ఆకర్షణ కలిగిస్తుందా? ఈ రూపం మీదే కానీ ఆకర్షణ అంతా. వళిభిర్ముఖమాక్రాంతం పలితేనాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖమంతా ముడతలు పడిపోతుంది, ముఖం ముఖము వళిభి ముడుతల చేత ఆక్రాంతం ఆవరింపబడుతుంది, అంటే నీ ముఖమంతా ముడతలు పడిపోయి ఇలా వేళ్లాడిపోతాయి, చర్మం జారిపోతుంది. ఇక శిరహ తల పలితేన అంకితం తెల్లగా అయిపోతుంది, జుట్టు ఉంటే తెల్లబడుతుంది, జుట్టు ఊడిపోతే ఏముండదు, మైదానం. అదే మైదానం మనిషి అంటే. ఉన్న జుట్టు నాలుగు వెంట్రుకలకి ఏదో రంగు వేసుకుని టెంపరీగా కాలక్షేపం చేసిన దిక్కుమారి శరీరం ఏమవుతుంది? కాబట్టి జుట్టు పాడైపోతుంది, తెల్లబడుతుంది. గాత్రాన్ని శిథిలాయంతే, అవయవములు ఉన్నాయే ఇవి శిథిలమైపోయి వణుకుతూ ఉంటాయి, చేతులు ఉడుగుతాయి, కాళ్ళు ఉడుగుతాయి, నడవలేం, కదలలేం, శరీరంలో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. ఇవన్నీ ముసలితనం పొందిన ఒక్కదానికి మాత్రం ముసలితనం లేదట, ఎప్పుడూ యవ్వనంతో ఉంటుందిట, అదే తృష్ణ, ఆశ. ఆశకి చావు లేదు. వీడికి 90 ఏళ్ళు వచ్చినా ఏమన్నా ఇంకో 10 ఏళ్ళు బతుకుతానంటారా అంటాడు. ఇంకేమైనా భోగాలు అనుభవిస్తానా, మీతో పాటు కేదారం నడుస్తానా అంటాడు. 90 ఏళ్ళు వచ్చాక ఇంక కేదారం నడిచేది ఏమిటి, ఒకటే భూదారం. అయినా ఏదో ఆశ ఉంటుందన్నమాట. ఏమో నా రాత మారకపోతుందా, నేను కుర్రాండ్ అవ్వకపోతానా, మళ్ళీ పెళ్లి చేసుకోకపోతానా, ఏదో ఆశ పొందుతూనే ఉంటాడు పిచ్చాడు. ఆ పిచ్చి విడిచిపెట్టి నీ రాముణ్ణి తలుచుకుంటే బాగుపడతావు, ఈ స్త్రీ వ్యామోహం విడిచిపెట్టు అందండి. అనగానే ఒక్కసారి ఆయనకి భయంకరమైన వ్యామోహం అప్పటిదాకా ఉన్నది కాస్త తుడిచిపెట్టుకుపోయిందట, లాగి కోపం మీద కొట్టినట్టు అయిందనమాట. ఆశ తొలగింది, వ్యామోహం తొలగింది, అజ్ఞానం తొలగింది, భార్య ఆయనకి గురువు అయ్యింది, కళ్ళు తెరుచుకున్నాయి. ఎంత మంచి మాట చెప్పావు, నశించిపోయే నీ శరీరం మీద ఉన్న వ్యామోహం రాముడి మీద పెట్టమన్నావు, నువ్వు నా గురువు అయ్యావు, ఈరోజు నుంచి నిన్ను తలుచుకుని రామనామస్మరణం చేస్తాను, ఇక నీకు నాకు కుటుంబానికి సంబంధం లేదు అని జై శ్రీరామ్ అనుకుని భార్య యావండోయి అని పిలుస్తూనే వినిపించుకోకుండా అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాట. పాప ఇవిడు కంగారు పడింది, అనవసరంగా కుటుంబం పాడు చేసుకున్నానేమో, భర్తకి దూరం అయ్యాననుకుని యావండోయి రండి రండి అంది. కానీ ఇక మళ్ళీ వెనక్కి వస్తే ఒట్టు, మళ్ళీ భార్య ముఖం చూడలేదట ఆయన. ఒక్కొక్కటి జీవితం అలా మారిపోతుంది అన్నమాట. ఆ క్షణమే రామ్ 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 అనుకుంటూ మళ్ళీ యమునా నది దగ్గరకు వచ్చాడు. యమునా నది మహాభయంకరంగా ప్రవహిస్తోందని చెప్పానుగా, అందులో దూకేశాడు. ఏమైతే అది అయిపోయింది, ఇంతకాలం నేను రాముణ్ణి విడిచిపెట్టి స్త్రీ వ్యామోహంలో ఉన్నాను, ఈ వ్యామోహానికి ప్రాయశ్చిత్తం యమునయే అని యమునా నదిలో దూకాడు. అలా యమునలో పడిపోయిన ఆయన ఆయువుంది మహాత్ముడు గనక అక్కడి నుంచి కొట్టుకుపోయాడు. యమునా నది కొంత దూరం వెళ్ళాక ప్రయాగలో కలిసిపోతుంది. ప్రయాగ నుంచే వెడతాం మనం రాజానగరం. ఆ ప్రయాగలో గంగానదిలో కలిసిపోయింది. గంగా యమున చాలా వేగంగా ప్రవహిస్తూ ఈయన్ని తీసుకుపోయాయి. అలా కొట్టుకుని కొట్టుకుని ఎక్కడి రాజానగరం, ఎక్కడి కాశీ, కాశీలో తేలేట ఆయన, వారణాసిలో తేలాడు. ఆయన జీవిత చరిత్ర ఆయన రాసుకున్నాడు, ఆయన శిష్యులు రాశారు కాబట్టి మన అదృష్టవశాత్తు ఆ చరిత్ర దక్కిందనమాట. ఇంకో అదృష్టం ఏమిటో తెలిసిన, పరమ దుర్మార్గుడైన అక్బరు చక్రవర్తి ఈ కావ్యాన్ని పంచిపెట్టాడు. దానికి ఒక కారణం ఉంది, అక్బరు తులసీదాసు మహిమను చూశాడు. ఆ కాలంలో అక్బరు పరిపాలిస్తున్నాడు ఢిల్లీని అన్నమాట. అతడు ఈ కావ్యాన్ని కొన్ని కారణాల చేత భద్రపరిచాడు. భద్రపరచబట్టి మనకి ఇవన్నీ దక్కాయి. కాశీలో తెల్లవారుజామున మణికర్ణికా ఘట్టం దగ్గర అలా తడిసిపోయి శవాకారంలో తేలాడు ఆయన. ఆ సమయంలో అక్కడికి స్నానానికి వచ్చిన ఒక సాధువు ఇది శవమా అనుకుంటూ పక్కకు తోయిపోయాట. కానీ అతనిలో ప్రాణం కనబడింది. జుట్టు పట్టుకుని పైకి తీసుకొస్తే పొట్ట ఉబ్బి కొంచెం కొంచెం ఊపిరి పీల్చుకుంటూ కనబడ్డాడు ఈ తులసీదాసు. ఆ పొట్ట నొక్కి నీళ్లు కక్కించి సేద తీర్చాడు. నాయనను ఎవరివి అంటే, నా పాత వాసన తొలగిపోయింది, ఈరోజు నుంచి నేను రామభక్తుణ్ణి, రామదాసుణ్ణి అన్నట్ట. ఇతడు కారణజన్ముడని కనిపెట్టాడు ఆ సాధువు. అయితే వెళ్ళి వారణాసి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని ఇక్కడెక్కడైనా ఒక ఆశ్రమ స్థాపన చేసి నీ రాముణ్ణి తలుచుకున్నట్ట. కాశీలో పరమదేవత విశ్వనాథుడు, కానీ అక్కడ నిరంతరం రామనామస్మరణ దొరుకుతుంది. ఎవరైనా చచ్చిపోతే శవాలు తీసుకుపోతూ రామనామ సత్యహై అంటారు. రామనామస్మరణ నిరంతరం కాశీలో మారుమోగుతూనే ఉంటుంది. అందులో ఇప్పుడు మహానుభావుడు యోగీశ్వరుడు పరిపాలిస్తుంటే రామనామానికి కొరత ఏమిటి? ఈయన ముందుగా డుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కరించాడు. కాశీ వెళ్ళిన వాడు ముందు డుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవికి, ఆ తర్వాత విశ్వేశ్వరుడికి నమస్కరించి విశాలాక్షి దర్శనం చేసుకుని కాలభైరవుణ్ణి చూచి దండపాణిని, గుహుణ్ణి, అందరిని చూచాడు. తదనంతరం విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని అక్కడికి దగ్గరలో ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో అన్నమాట ఓ చక్కని అడవి ఉన్నది. ఇప్పుడు అక్కడ తులసీదాసు గారి ఆశ్రమం ఎప్పటికి కూడా ఉన్నది. కాశీ వెళ్ళిన వాళ్ళు ఆశ్రమం చూడండి. కాశీ వెళ్ళి తులసీదాసు గారి యొక్క ఆశ్రమం చూడకపోతే ఎలాగా? తులసీ మానస మందిరం ఆశ్రమం చూసి తీరాలి. అక్కడ తులసీదాసు గారు కూర్చుని పురాణం చెప్పిన వట్టవృక్షం, మర్రి చెట్టు అక్కడే ఉన్నది. ఆ మర్రి చెట్టు కిందే తులసీదాసు రామనామ స్మరణం చేశాడు, రామాయణం చెప్పాడు, రామాయణం రాశాడు. అక్కడికి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకున్నట్ట. రోజు రామాయణం చదువుకునేవాడు, రామనామస్మరణం చేసేవాడు. భార్య తన గురువు అని చెప్పుకున్నాడు ఆయన. రత్నావళి నా గురువు. ఈసారి ఆయన రత్నావళి అని మార్చుకున్నాడు భార్య పేరు. రత్నావళి గురున్నమామి అని ప్రత్యేకంగా తన భార్య మీద ఒక శ్లోకం కూడా చెప్పుకున్నాడు. సంవత్సర కాలం పాటు రామాయణ పారాయణ చేశాడు ఆయన. ఇక ఆయన గొప్పతనం తెలిసి ప్రజలు రావడం మొదలెట్టారు. శిష్యులకు యోగం పడితే గురువుగారిని గుర్తిస్తారండి. యావజ్జీవితం గురు సేవ చేసుకునే శిష్యులు దొరికారంటే ఆ శిష్యులు యోగ జాతకులు. శిష్యుడికి యోగం పట్టినప్పుడే గురువు గొప్పతనం తెలుస్తుంది. గురువుని సేవిస్తాడు, గురువు ద్వారా పురాణం వింటాడు, తరిస్తాడు. శిష్యులు చాలామంది తయారయ్యారట. ప్రతిరోజు ఈయన ఉదయం సంధ్యావందనం చేసుకుని, రామాయణ పారాయణ చేసుకుని, సాయంకాలం మళ్ళీ సంధ్యావందనం అయ్యాక 6:30కి మొదలుపెట్టి 8:30 దాకా రామాయణం చెప్పేవాడు. మొదట్లో 10 మంది వచ్చారు, తర్వాత 100 అయ్యారు. కాశీ కాశీ అంత తరలు వచ్చిందిట ఆయన కోసం. అంతమందికి ఆయన రామాయణం చెప్పాడు. చాలా కాలం కిష్కింధాకాండ వరకు చెప్పాడు. అక్కడి నుంచి ఒక జాతకం మారింది. మళ్ళీ మన కోసం ఒక యోగం పట్టింది ఆయనకి, మనకి కూడా. ఇక కిష్కింధాకాండం పూర్తయి సుందరకాండం ప్రారంభమయ్యే సమయం రాగా ఒకరోజున ఆయన సాయంకాల సమయంలో సంధ్యావందనం చేసుకుని ఆ సంధ్యావందన జలం, అర్ఘ్యజలం ఓ మర్రి చెట్టులో పోశాడు. ఆ మర్రి చెట్టుకు దగ్గరలోనే పురాణం చెప్పేవాడు అన్నమాట ఆయన. ఆ మర్రి చెట్టులో నీళ్లు పోయడంతో ఢామ్మన చెట్టు మీద నుంచి ఓ బ్రహ్మరాక్షసుడు దూకాడు కిందకి. వాడు 12 అడుగులు పొడుగున్నాడు, నల్లగా ఉన్నాడు, పెద్ద కోరలతో ఉన్నాడు, భయంకరాకారుడైన రాక్షసుడు. తులసీదాసు అంత గొప్పవాడు కూడా ఒక క్షణం జంకి వణికి అంతలోనే ధైర్యం తెచ్చుకుని, కస్త్వం, ఎవడవు నువ్వు అన్నట్ట. కహత్వం అనగానే కశ్చిత్ బ్రహ్మరక్షోహం అన్నాడు ఆయన. ఒకనొక బ్రహ్మరాక్షసుణ్ణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నట్ట. అయ్యా, ఈ చెట్టు మీదే ఉంటానండి నేను. ఒకప్పుడు నేను పంచి పండితుణ్ణి, బాగా చదువుకున్నాను వేదాలు పురాణాలును. కానీ ఎవడన్నా వచ్చి పురాణం చెప్పమంటే ఇంత డబ్బిస్తే కానీ పురాణం చెప్పను అని నొక్కి డబ్బులు అక్కున్నాను. తనంత తాను ఎంత ఇస్తే అంతే పుచ్చుకోవాలంట పురాణం చెప్పేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు. ఇంత ఇమ్మని అడిగితే అది పాపం. ఆ రోజుల్లో అలా చేసేవారు నియమబద్ధంగా. ఇక స్కూలు పెట్టానండి, స్కూల్కి వచ్చిన వాళ్ళ దగ్గర ఓవర్ డొనేషన్ పుచ్చుకున్నాను. ఎంత పుచ్చుకోవాలో దానికంటే 1000 రెట్లు ఎక్కువ పుచ్చుకున్నాను. ఎక్కువ డొనేషన్ పుచ్చుకుని ఆ పాపం చేసి డబ్బు కోసం విద్యను అమ్ముకోవడం వల్ల ఆ పాపంతో చచ్చి బ్రహ్మరాక్షసుండే ఈ చెట్టును పట్టుకున్నానండి అన్నాడు. కాబట్టి కొన్ని కాలేజీలు వాళ్ళు తెగ డొనేషన్లు పుచ్చుకుంటారు కదా బాగా ఎక్కువగా, వాళ్ళకి భవిష్యత్తులో ఏమవుతారు అని చెప్పక్కర్లేదు. పిశాచాలు బ్రహ్మరాక్షసులు అవుతారట. ఎంత పుచ్చుకోవాలి అంతే పుచ్చుకోవాలి, ఎక్కువ పుచ్చేసుకోకూడదు. ఓ దొరికింది కదా అని అవతల వాడి దగ్గర లాగేసామా, డొనేషన్లు ఎక్కువ వసూలు చేసామా, ఇక భవిష్యత్తులో ఆ చెట్టు దగ్గర ఇంకో చెట్టు దగ్గర బ్రహ్మరాక్షసులు అవుతారు. బ్రహ్మరాక్షసులకి ఆకలి ఉంటుంది, తిండి దొరకదు. మేము ఎవరిని పడితే వాళ్ళని తినలేం, భయపడేవాళ్ళని మాత్రమే తింటాం. నా కోసం భయపడేవాడు ఉండేవాడు కాదు. ఈ చెట్టు మీద కూర్చుని దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళు దొరక్క తిండి దొరక్క అల్లాడిపోయాను. ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఆశ్రమం పెట్టావు. ప్రతిరోజు సంధ్యావందనం చేసి ఈ చెట్టు మొదట్లో నీళ్లు పోస్తున్నావు. ఆ నీళ్లు మాత్రం నేను తాగగలిగాను. బ్రహ్మరాక్షసులకి సంధ్యావందన జలం ఆరోగ్యమిస్తుంది, దాహం తీరుస్తుంది, బలం ఇస్తుంది, ఆకలి తీరుస్తుంది, పాపం తొలగిస్తుంది. సంవత్సర కాలంగా ఈ నీళ్లు తాగి 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 నా పాపం పోయింది. ఇంకొక్కరోజు నువ్వు సంధ్యావందన జలం నాకు పోసావంటే నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి కలిగి తిరిగి నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. దయతో రేపు ఉదయం కూడా కాసి నీళ్లు పోసేవంటి మొక్కలో నేను స్వర్గానికి వెడతాను. స్వర్గానికి వెళ్లే ముందు నేను నీకు ఒక ఉపకారం చెయ్యాలి. నీ దగ్గర ఉపకారం పొందాను కదా, నీ వల్ల కదా నేను రాక్షస జన్మ నుంచి విముక్తి పొందుతున్నాను. కాబట్టి ఈ జన్మ నుంచి విముక్తి పొందే ముందు నీకు ఏదన్నా సేవ చేస్తే, నీకేదన్నా ఒక మేలు చేస్తే అప్పుడు నేను స్వర్గానికి వెడతాను. నీకు మేలు చెయ్యకపోతే మళ్ళీ స్వర్గానికి వెళ్ళలేక ఇక్కడే అలమటించిపోతాను. ఎప్పుడూ ఉపకారికి ప్రత్యుపకారం చెయ్యాలి. కాబట్టి ఏదైనా ఒక్క కోరిక కోరుకో, ఆ కోరిక తీరుస్తాను. నీ కోరిక తీర్చానంటే నేను స్వర్గానికి వెళ్ళొచ్చు. అనగా నాకేం కోరికలు లేవు, ఒకప్పుడు కోరికలు బాగా ఉండేవి, మావిడ బాగా బుద్ధి చెప్పింది, అందుకే రామనామస్మరణం చేసుకుంటున్నాను, నాకు రామనామస్మరణం కంటే వేరే ఆహారం లేదు, ఇక ఏ కోరిక లేను, నన్ను బాధ పెట్టకు, నువ్వు వెళ్ళిపో అన్నట్ట. నీకోసం కాదయ్యా, నా కోసం కోరుకో. నువ్వు ఒక్క కోరిక కోరుకుంటే, నీకు ఆ కోరిక తీరిస్తే అప్పుడు నేను స్వర్గానికి వెడతాను. నన్ను స్వర్గానికి పంపడానికైనా ఒక్క కోరిక కోరుకోనైనా, కావాలంటే బంజారా హిల్స్లో 200 గజాలన్నా ఇమ్మంటే ఇస్తాను అన్నాడు ఆయన. అనగానే ఆయన బాగా ఆలోచించి, నాకు లౌకికమైన కోరికలు లేవు, ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక తీరని కోరిక, అయినా నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నా, నాకు సీతాలక్ష్మణులతో పాటుగా రాముణ్ణి చూడాలనే కోరిక ఉన్నది, దయతో నాకు సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయించన్నాడు. వెంటనే డామ్మని శబ్దమయ్యింది. చూస్తే పక్కకు పడిపోయి పెరాలసిస్ వచ్చిన వాడు కొట్టుకున్నట్టుగా బ్రహ్మరాక్షసుడు ఎలా కొట్టుకోవడం మొదలెట్టాడు, మూతీకాలు పక్కకు పెట్టి. మళ్ళీ ఈయన మొహం మీద నీళ్లు తల్లి, ఏమిటి ఇలా కొట్టుకుంటున్నావు బ్రహ్మరాక్షస అన్నట్ట. కొట్టుకోక ఏం చేయనండి, మీరు ఏదో చిన్న కోరిక కోరుకోమంటే ఫోనో అదేదో మైకో లేదా త్యాగరాయి భవన్లో ఉపన్యాసం చెప్పే అవకాశమో పాట పాడే అవకాశమో ఇలాంటి కోరిక కోరుకుంటారనుకున్నాను. సీతాలక్ష్మణ సమేత రామదర్శనం చేయించమని కోరతావా, ఆ కోరిక మేము తీర్చగలమా? రామదర్శనం చేసుకునే శక్తి నాకుంటే నేనెందుకు బ్రహ్మరాక్షస రూపంతో ఈ మర్రి చెట్టు మీద ఉంటాను, ఎప్పుడో ముక్తి పొందేవాణ్ణి. మేము రాముడిని కాదు కదా, రాముడి దగ్గర ఉన్న ఒక భటుణ్ణి కూడా చూడలేము, అసలు రాముడిని చూస్తే హడిలి పారిపోతాం మేము. కాబట్టి రామదర్శనం తప్ప ఇంకేదన్నా కోరుకోమంటే నాకు రామదర్శనం తప్ప ఇంకేమీ వద్దు, తీర్చగలిగితే ఆ కోరిక తీర్చు, లేదా నీ దారి నువ్వు వెళ్ళిపో అన్నట్ట. నీకు కోరిక తీరుస్తానని మాటిచ్చాను, ఒక కోరిక తీర్చకపోతే నాకు స్వర్గం రాదు, ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించి ఇప్పుడు నీకు ఉపాయం చెబుతున్నాను విను. నేను రామదర్శనం చేయించలేను కానీ రాముణ్ణి చూపించేవాడిని చూపిస్తాను అన్నట్ట. రాముణ్ణి చూపించేవాడా, వాడెవడన్నాడు తులసీదాసు. రాముణ్ణి చూపించగలిగేవాడెవడు, ఇదిగో ఆంజనేయుడు ఒక్కడే. హనుమంతుణ్ణి పట్టుకుంటే రామదర్శనం అవుతుంది అనగా, గొప్ప విషయం చెప్పావు, ఈ మాత్రం నాకు తెలియదా, ఆ హనుమంతుణ్ణి పట్టుకోవద్దు అన్నట్టు మళ్ళీ తులసీదాసు. హనుమంతుణ్ణి పట్టుకుంటే రామదర్శనం అవుతుందని నాకు తెలుసు, కానీ ఆ హనుమంతుణ్ణి ఎలా పట్టుకోవడం అనగా, తులసి నువ్వు ఇంత అమాయకుడు ఏంటినాయనా, ఆ మాత్రం ఇప్పటికీ నీకు ఇంకా అర్థం కాలేదా, ప్రతి దినము నువ్వు రామాయణం పురాణం చెబుతున్నప్పుడు నీ రామాయణం వినడానికి ఆంజనేయుడు వస్తున్నాడు, నీ రామాయణం వినడానికి హనుమంతుడు వస్తున్నాడు అనగానే మళ్ళీ ఈయన తెల్లబోయాడు. నా ఓటు ఒక సామాన్యుడు రామాయణం చెబితే వినడానికి ఆంజనేయుడు వస్తాడా అన్నట్ట. నాయన నీకు తెలియందేమంది, అయినా నువ్వు అడిగా ఒకబడి చెబుతున్నాను విను. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రాముడి నామస్మరణం ఎక్కడ జరిగితే అక్కడికి హనుమంతుడు వచ్చి తీరుతాడు, ఎదురుగుండా కూర్చుంటాడు, ఆనందంతో కన్నీళ్లు కరుస్తాడు. బాష్పవారి పరిపూర్ణలోచనం, బాష్పములంటే నీళ్లు, కన్నీళ్లు, అదిట ఆనందం వల్ల వచ్చే నీళ్లు, మరి ఏడుపోళ్ళు వచ్చే నీళ్లు కాదు. అలా కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండిపోతూ ఉంటాయి. అలాంటి రాక్షసుల పాలిటి శత్రువైన మృత్యువైన మారుతిం మారుతిని గురించి నమత నమస్కరిస్తున్నాను. అందువల్ల రోజు ఇక్కడికి నువ్వు రామాయణం చెబుతూ ఉంటే ఆ రామకథ వినడానికి, రామనామస్మరణం చేయడానికి మధ్యలోనో ప్రారంభంలోనో జై శ్రీరామ్ అంటూనే ఉంటారుగా వీళ్ళు, అది వినడానికి ఆంజనేయుడు రోజు వస్తున్నాడు ఇక్కడికి. ఆంజనేయుణ్ణి మీరు చూడలేరు, నేను చూడగలను. నేను బ్రహ్మరాక్షసుణ్ణి. రాక్షసులకి హనుమంతుడంటే హడల్. భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జపు నామసునావై. భూతాలు ప్రేతాలు పిశాచాలు హనుమంతుడి పేరు వింటే రావు. అందుకే హనుమంతుడు ఇక్కడ పురాణం వినడానికి వస్తే ఈ చెట్టు మీద నుంచి నేను దూరంగా పారిపోయి మళ్ళీ ఆయన వెళ్ళాక తిరిగి వచ్చి చెట్టు మీద కూర్చుంటున్నాను. ఆ ఆంజనేయుణ్ణి పట్టుకో, నీకు రామదర్శనం అవుతుంది అనగానే ఆంజనేయుడిని ఎలా పట్టుకోవటం, ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఆంజనేయుడు ఫలానా వాడని నాకు ఎలా తెలుస్తుంది అన్నట్ట. మరి కొద్దిసేపట్లో నీ పురాణం వినడానికి జనం వస్తారు. అందులో అందరికంటే ముందు వచ్చేవాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు ఇప్పుడు పురాణానికి అందరికంటే ముందు వచ్చి అందరికంటే ఆఖరిని పెడతాట. మధ్యలో వచ్చి మధ్యలో పోతే ఆంజనేయుడు కాదు కాబట్టి అందరికంటే ఫస్ట్ రావాలి. ముసలివాడు ఒక ఆయన నీ పురాణం వినడానికి వస్తున్నాడు. బాగా ముసలివాడు, పండు ముసలివాడు, పైగా కుష్ఠరోగ పీడితుని వలె ఉన్నాడు ఆయన. ఆయనకి చేతి వేళ్ళు ఊడిపోయి పుళ్ళు పడి ఆ పుళ్ళల్లోంచి రసి కారుతున్నది. ఆ రసి మీదకి ఏగలు దోమలు వాళ్తాయి. అలాంటి కుష్ఠరోగ పీడితుడైన పండు ముసలివాడి రూపంలో అందరికంటే ముందు వచ్చి నీ ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నాడే ఆయనే ఆంజనేయుడు. నువ్వు రాముడి గురించి వర్ణిస్తూ ఉంటే ఆనందంతో పులకించిపోయి కన్నీళ్లు కారుస్తున్నాడు ఆయన. ఆఖరణ స్వస్తి అన్నాక అందరూ వెళ్ళాక నీ దగ్గరకు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకెడుతున్నాడు ఆయన. కానీ ఈ ప్రజలు ఎంత అజ్ఞానులో తెలుసినా, అందరికంటే ముందు వచ్చిన ఆయన్ని చూచి రోగిష్టాడనుకుని చి దూరంగా కూర్చో దూరంగా కూర్చో హటో హటో అని తొలగిస్తున్నారు ఆయన్ని. ఆయన చిత్తం బాబు చిత్తం అని చేతులు కట్టుకుని దూరంగా కూర్చుంటున్నాడు. విగ్రహ రూపంలో ఉన్న ఆంజనేయుడిని పూజించి మారువేషంలో వినడానికి వస్తున్న ఆంజనేయుడినేమో గెంటేస్తున్నారు. ఎంత అమాయకులు ఈ ప్రజలు. ఆ ప్రజల అమాయకత్వానికి నేను నవ్వుకుంటున్నాను అన్నట్టు బ్రహ్మరాక్షసుడు. ఇది నిజమండోయ్, ఆంజనేయుడు ఇందులో ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే అరవద్దంట నేను నా శిష్యుల్ని, హే తొలగండి తొలగండి అనకూడదు. ఈ భక్తుల్లో ఏ రూపంలో అయినా ఉండొచ్చు ఆంజనేయుడు. ఇందులో ఎవడైనా హనుమంతుడు అవ్వచ్చు. మీరు తొందరగా పండి చీ అని తిడితే ఆంజనేయుడిని తిట్టిన పాపానికి నోచుకుంటారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలంటే సభలు నిర్వహించేటటువంటి వాళ్ళకి వినయం ఎందుకు ఉండాలంటే ఇందుకు ఉండాలి. పొరపాటున ఎవరి మీదనే విసుక్కుంటే ఆ రూపంలోనే హనుమంతుడు ఆ పూట వచ్చి మనల్ని పరీక్షించవచ్చు. భగవంతుడు ఆ రూపంలో రావచ్చు. ఘట్ట ఘట్టమే వహ సాయి రమత కటుక వచనమత్త బోలురే అన్నాడు కబీర్ దాసు. ప్రతి ప్రాణిలో ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే కటువుగా ఎవరిని తిట్టద్దు. ఏది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కడైనా బయట పక్కన పెట్టండి, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో భగవంతుడు మారు వేషంలో వస్తాడట. దైవం మనుష రూపేణ. ఈసారి ఆ హనుమంతుడి పట్టుకో అని బ్రహ్మరాక్షసుడు, అదుగో హనుమంతుడు వస్తున్నాడు ఇక నేను ఉండలేను అని పారిపోయాడు. బ్రహ్మరాక్షసులకి హనుమంతుడు వస్తే భయం, పారిపోతారు దూరంగా. ఇంతలో హనుమంతుడు ఇందాక బ్రహ్మరాక్షసుడు చెప్పినట్టే ముసలాయన వేషంలో వచ్చాడు. ఆ ముసలాయనకి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగంతో పీడింపబడినట్టుగా ఉన్నట్ట. ఆయన తులసీదాసుకు నమస్కరించగానే తులసీదాసుకు మతిపోయింది. హనుమంతుడిని తెలిసింది కదా, అందుకే వినయంగా నమస్కరించాడు. ఈయన ఎదురుగుండా కూర్చోబెట్టి రోజు నేను పురాణం చెబుతున్నాను అని భయం భక్తి విస్మయం అన్నీ కలిగాయి. అయినా ఇప్పుడు బయటపడకూడదు, ఇలాంటి విషయాలు బయట పెట్టకూడదు. అందుకే అలా చూస్తూ ఉండిపోయాట. ఇంతలో జనం వచ్చారు. ఏం ముసలాడా రోజు మా ఎదురుగుండా కూర్చుంటావు, రోగిష్టివాడివి, కొంచెం దూరంగా కూర్చో పో అని గెంటేశారు. అలాగేనండి అని వినయంగా దూరంగా కూర్చున్నట్ట. అప్పుడు హనుమంతుడు, ఎంత పిచ్చివాళ్ళురా, ఆంజనేయుడి గురించి సుందరకాండం ఇవాళ ప్రారంభమవుతోంది. ఆ ఆంజనేయుడు సుందరకాండ అధిష్టాన దేవత వస్తే దూరంగా కూర్చోమంటున్నారు, ఇది మీ కర్మ అనుకున్నాడు ఆయన. ఏమీ మాట్లాడకుండా ఉపన్యాసం మొదలెట్టాలి. ఇప్పుడు ఎంత కష్టమండి ఇది. రోజు అయితే చెప్పేసేవాడే, కానీ ఎదురుగుండా ఆంజనేయుడు ఉన్నాడని తెలిస్తే, ఇప్పుడు ఆంజనేయుడు ఎదురుగుండా ఆంజనేయుడి చరిత్ర సుందరకాండ ప్రారంభించాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత బలం కావాలి. నేను మీ అంతా మామూలు మనుషులకు చెబుతున్నాను, నిజంగా మీలో ఎవరైనా వాల్మీకి మహర్షి మారు వేషంలో వస్తే వాల్మీకి ఎదురుకుండా వాల్మీకి చరిత్ర చెప్పాలంటే వాడికి ఎంత ధైర్యం కావాలి? అయితేనే జై శ్రీరామ్ అనుకుని ఆంజనేయుడిని తలుచుకుని పురాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టాక ఇంకా ఆయన అద్భుతంగా చెప్పేశాడు, హనుమంతుణ్ణి వర్ణించాడు. తతో రావణ నేతాయాస్యతాయా శత్రుకరిసిన హయ్యేష పదమన్వేష్టం చారణా చరితేపతి అని మొదటి శ్లోకం మొదలుపెట్టాట. 2 గంటలు అద్భుతంగా ఉపన్యాసం చెప్పాడు. ఆ చెబుతున్నంతసేపు హనుమంతుడు ఆనందంతో తల ఊపుతూనే ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు. పురాణం అయిపోయింది. హారతి ఇచ్చాక తీర్థప్రసాదాలు అందరూ పుచ్చుకుని వెళ్ళిపోయాక ఆ కన్నిప్పుడి ముసలాయన వచ్చాడు. బాబు తీర్థం ప్రసాదం అన్నట్ట, కానీ తులసీదాస్ ఆయన చేతిలో తీర్థం పోయలేదు, ప్రసాదం పెట్టకుండా కన్నీళ్లు కారుస్తూ చేతులు జోడించి నిలబడ్డాడు. బాబు నేను చాలా దూరం నుంచి వస్తున్నానండి, మహాత్మా పౌరాణికోత్తమ తులసీదాసు, తొందరగా ప్రసాదం ఇస్తే తీర్థం ఇస్తే నడిచి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతాను, ఆలస్యమైతే చీకట్లో దారి తెలియక ఇబ్బంది పడతానన్నట్ట. నీకు దారి తెలియదా? దారి తప్పి తిరిగే వాళ్ళకి దారి చూపించే నిన్ను వదలను, నాకు రామదర్శనం చేయించు అని టక్కన ఈ తీర్థప్రసాదాలు పక్కన పెట్టి 2 చేతులతో ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, ఆ కాళ్ళు గట్టిగా పట్టుకున్న తర్వాత తల కాళ్ళ మీద పెట్టి నమస్కరించాడు ఆయన. ఆ ముసలాయన కాళ్ళు వెనక్కి లాక్కుని, అయ్యయ్యో పొరపాటు, నేను సామాన్యుణ్ణి, పామరుణ్ణి, పైగా రోగిష్టివాణ్ణి, మీరు పండితులు పౌరాణికులు, మా కాళ్ళు పట్టుకోకూడదండి అన్నట్ట. నా పాండిత్యం చట్టుబండలుగాను, నాకంటే గొప్ప పండితుడు నాయన నువ్వు, ఆంజనేయ నువ్వెవరువో నాకు అర్థమైపోయింది, ఇక నన్ను మోసగించకు, నాకు నీ దర్శనం ఇయ్యి, రామదర్శనం ఇయ్యి అన్నట్ట. ముందు ఆయన గింజుకున్నాడు, మీకేదో పిచ్చి పట్టినట్టుంది, 4 రోజులు పురాణం చెప్పగా చెప్పగా వెర్రి తలకెక్కినట్టుంది, లేకపోతే నేనేమిటి, ఆంజనేయుణ్ణి ఏమిటి, రామదర్శనం చేయించడం ఏమిటి, లేదండో నేను లెప్రసీ పేషెంట్నండి బాబు అన్నట్ట. ఆంజనేయ, ఇంకా పరీక్షిస్తావా, సంసారం అనే రోగం నుంచి విముక్తులను చేసే పండితుడు వినువు, దయతో నాకు నీ విశ్వరూపం చూపించు, నీ దర్శనం ఇవ్వమనగానే ఇంకా జాలిపడి ఆంజనేయుడు ఒక్కసారి కొండంత తన రూపాన్ని ప్రదర్శించాడు. ఎంత అదృష్టవంతుడండి తులసీదాసు, ఆ రూపం చూచి ఆనందం తట్టుకోలేక, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి అని స్తోత్రం చేశాడు. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతావు, వాయువేగంతో వెళ్ళేటటువంటి వాడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడి, బుద్ధిమంతులలో నీకంటే గొప్ప బుద్ధిమంతుడు లేడు, అందుకే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. అంటే తెలివితేటలు కలిగిన వాళ్ళలో ఆయనే గొప్పవాడు, అంతకంటే తెలివైన వాడు మరొకడు లేడు. వాయుపుత్రుడివి, వాత అంటే వాయువు, వాతాత్మజుడు అంటే వాయుపుత్రుడు, వానర సమూహంలో నాయకుడివి. అటువంటి శ్రీరామదూత నీకు తలతో నమస్కరిస్తున్నాను అంటే తలకి ఇలా వంచి నమస్కరిస్తున్నాను అనగానే ఆయన సంతోషపడి, నాయన ఇప్పుడేం కావాలో కోరుకో అన్నాడు. నాకు రామదర్శనం కావాలన్నట్టు ఆయన. రామదర్శనం అంత తేలిక కాదు, అయినా నువ్వు కోరావు కాబట్టి ఇస్తున్నాను, నేటి నుంచి 1-2 నెలల పాటు పురాణానికి రెస్ట్ ఇచ్చేయి, మూసేయి, త్యాగరాయి గణసభ పరేం పర్వాలేదు 1-2 నెలలు, ఆ తర్వాత మళ్ళీ పురాణం చెబుతానను, ఈ 2 నెలలు నువ్వేం చేయాలంటో చెబుతా విను, రేపు ఉదయమే భక్తులందరికీ నచ్చ చెప్పి రేపు సాయంత్రం ప్రవచనం అయ్యాక ఎల్లుండి బయలుదేరి చిత్రకూట పర్వతానికి వెళ్ళు. చిత్రకూట పర్వతం కాశీ నుంచి ఇంచుమించుగా 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే ఎక్కువ కాలం రాముడు వనవాసం చేశాడు. ఆ చిత్రకూట పర్వతం మీదే భరతుడు రాముడు కలుసుకున్నారు, భరతునికి పాదుకలు ఇచ్చిన స్థలం. ఆ కొండ పైకంటా ఎక్కండి, 100,000 మంది మీటింగ్ పెట్టుకునేంత స్థలం ఉంది కొండ మీద ఏకంగా. ఆ కొండను కింద నుంచి చూసి వెళ్ళిపోతారు చాలామంది, పైకి ఎక్కాలి. అక్కడ ఆంజనేయుడు గుడి, గుడి కూడా దాటి పైకి ఎక్కితే కనీసం 100,000 మంది హాయిగా కూర్చోవచ్చండి. అంత గొప్ప పీఠభూమి కొండ మీద ఉంది, అంత పెద్ద కొండ చిత్రకూట పర్వతం. అక్కడికి వెళ్ళు, అక్కడ గంగానది మందాకిని అనే పేరుతో ఒక పాయ కింద ప్రవహిస్తుంది, అక్కడ ఒక ఆశ్రమం కట్టుకో. 40 రోజుల పాటు ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే రాముని అష్టాక్షరి మంత్ర జపం చెయ్యి. 40 రోజులు అయ్యాక 41వ రోజు ఉదయం రాముడి కోసం పిండి వంటలతో నైవేద్యం సిద్ధం చెయ్యి. రాముడు అక్కడికి వస్తాడు, ఆయనకి నైవేద్యం పెట్టు, నీ జాతకం మారిపోతుందన్నట. ఈయన ఆనందపడిపోయాడు. భక్తులకి మర్నాడు సెలవు విషయం చెప్పాడు, 2 నెలల తర్వాత పురాణం చెబుతానన్నాడు. ఆ తర్వాత బయలుదేరి ఆశ్వీజ మాసంలో శుక్లపక్ష ద్వితీయ విదియనాడు బయలుదేరి చిత్రకూటానికి వెళ్ళాడు. అక్కడ మందాకిని తీరంలో ఆశ్రమం కట్టుకున్నాడు. రోజు హనుమంతుడిచ్చిన మంత్రాన్ని జపం చేసేవాడు. 40 రోజులు జపం చేశాడు. 41వ రోజు పొద్దున్నే లేచాడు. ఎందుకంటే ఈరోజు ఉదయమే నాకు రాముడి దర్శనం అవుతుంది, ఆయన కోసం నేను నైవేద్యం సిద్ధం చేస్తాను హనుమంతుడు చెప్పినట్టే అనుకుని మందాకిని స్నానం చేసి ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్ర జపం చేసుకుంటూ అప్పటికే కొంతమందిని అడిగి కొన్ని పదార్థాలు తెచ్చుకున్నాడు. ఆ పదార్థాలతో రాముడికి నైవేద్యాలు సిద్ధం చేశాడు. మంచి పులిహార చేశాడు, దద్యోజనం చేశాడు, కట్టుపొంగలి చేశాడు, గుడాన్నం చక్కెర పొంగలి చేశాడు, చక్కెర బదులు బెల్లం వేస్తే గుడానం అనమాట, పాయసాన్నం చేశాడు, చక్కని ఆవు పాలతో తయారు చేసిన పాయసం తయారు చేశాడు. దిక్కుమాలిన పాయసం కొంతమంది పెడతారు, అది పాయాసం కాదు ఆయాసం. కానీ పాయసం అంటే 4 లీటర్ల పాలు బాగా మరిగాక 1 పావు కేజీ బియ్యం మాత్రమే పొయ్యాలి అందులో. కేవలం పాలతో అన్నం వండాలి, నీళ్లతో కాకుండా. ఆ తర్వాత 1 కేజీ జీడిపప్పు, కిస్మిస్సు, బాదం పప్పులు ఇవన్నీ వేసి 4-5 కేజీల నెయ్యి పోస్తే ఓరి దేవుడోయ్ ఆ పాయసం తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉండం. దిక్కుమాల షుగర్ పేషెంట్లు పక్కన పెడితే ఆరోగ్యంగా ఉన్నవాడికి దానంత ఆరోగ్యం మరొకటి ఉండదనమాట. అసలు పాయసం ఎలా చేయాలో సార్ నేను నేర్పుతాను మీకు, కానీ నేర్పుదామంటే భయం, రేపటి నుంచి వంట నాచే చేయిస్తారేమో, పురాణం పోతుందేమోనని. అలాంటి పాయసం గీసం అన్నీ చేశాడు ఈయన. పొద్దుటే అన్నీ సిద్ధం చేసుకుని 6 గంటలకల్లా సంధ్యావందనం పూర్తి చేసుకుని రాముడు వస్తాడు, నైవేద్యం పెడతాం, ఆయనకి దర్శనం చేసుకుని స్తోత్రం పఠించి ఆయన అనుగ్రహం పొందాలనుకున్నట్ట. 6 అయ్యింది, 7 అయ్యింది, రాముడు రాలేదు. 8 గంటలకల్లా 2 ముష్టివాళ్ళు భిక్షుకులు వచ్చారు. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు. భిక్షాందేహి అన్నారట వాళ్ళు. ఏమండి ఈ పూట రాముడు మా ఇంటికి వస్తున్నాడు, రాముడికి నైవేద్యం పెట్టకుండా దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఎవరికి పెట్టం, మేము తినం, మీరు కాసేపు ఆగండి, రామలక్ష్మణులు ఈ నైవేద్యం భుజించాక మీకు అన్నం పెడతానన్నాడు ఆయన. మేము ఆగలేమండి, ఆకలికి తట్టుకోలేకపోతున్నాం, పెడితే ఇప్పుడే పెట్టండి అనగా నైవేద్యం పెట్టకుండా ఎలా పెడతామండి, వెళ్ళిరండి అన్నాడు ఆయన. అలాగే అని పాపం వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత 9 అయ్యింది, 10 అయ్యింది, ఇంకా రాముడు రాడు, లక్ష్మణుడు రాలేదు. ఎంతలో ఒక నల్ల కుక్క, ఎర్ర కుక్క వచ్చాయి. ఈ కుక్కలు గుడిసే తలుపు తోసుకుని లోపలికి వెళ్ళబోతుంటే చీ చీ కుక్కలు వచ్చాయి అని తరిమేశాడు ఈయన. కుక్కల్లారా కంగారు పడకండి, రామచంద్రుడి కోసం నైవేద్యం సిద్ధం చేశాను, ఆయన వచ్చాక ఆయన తిన్నాక ఆ ప్రసాదం మీకు పెడతాను, ఈలోపు ఎందుకు ఇంత ఆత్రం అన్నట్ట వాటితో. అవి పారిపోయాయి. ఇంకా తర్వాత ఎవరు రాలేదు. 11 దాటింది, 12 దాటింది, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, సీత లేదు, ఎవరి పాదుకులు కూడా లేవు. పాపం తులసీదాసు నేరసంగా కూర్చున్నట్ట, ఎప్పుడో 12 ఇంటికి లేచిపోయాడు పాపం వంటల కోసమని. ఇప్పుడు 12:00 అవుతోందయ్యే. ఆ సమయంలో మళ్ళీ ఆంజనేయుడు మారువేషంతో ఇదివరకటి రూపంతో వచ్చాడు. రాగానే వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకుని, ఆంజనేయ నువ్వు కూడా ఏదైనా రాజకీయం పార్టీలో చేరావా, ఇచ్చిన మాటలు తప్పేస్తున్నావు అన్నట్ట. అదేమిటయ్యా అంత మాట అన్నావు నన్ను అంటే మరి ఏం చేయమంటావు అనక, ఇచ్చిన మాట తప్పేటటువంటి వాడిని ఏమనాలి, రామ దర్శనం చేయిస్తాను ఈ పూట అన్నావా, నీ మాట నమ్మి నేను ఇక్కడ 40 రోజులు జపం చేశాను, 41వ రోజు రకరకాల పిండి వంటలు నివేదన చేశాను, కానీ రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, సీత రాలేదు, నువ్వు మాత్రం ఇప్పుడు వచ్చావు తోక మాత్రం కనిపించకుండా, ఎందుకు రామ దర్శనం కాలేదనగానే హనుమంతుడు నవ్వి, నాయన తులసి రాముడు లక్ష్మణునితో 2 సార్లు వచ్చాడు నీ దగ్గరికి, అయినా నువ్వు ఆయనకి నైవేద్యం పెట్టకుండా మెడబట్టు గెంటేశావు, 2 సార్లు గెంటితే ముచ్చటగా 3వ సారి రావడానికి ఆయన ఏమన్నా సామాన్య మానవుడా అన్నట్ట. ఇప్పుడు ఈయన తెల్లబోయి ఆశ్చర్యపోయి ఎక్కడొచ్చాడండి రాముడు అనగా రాకపోవడం ఏమిటి, మొదట 2 ఇద్దరు వచ్చారే భిక్షుకులు, వాళ్ళు ఎవరనుకుంటున్నావు, ఆ నల్లగా ఉన్నవాడే రాముడు, 2 ఎర్రగా ఉన్నవాడు లక్ష్మణుడు, భిక్షుకుల రూపంలో భిక్షాందేహి అని వచ్చారు, నువ్వు వాళ్ళని భిక్ష లేదని పంపేశావు, పోన్లే అని మళ్ళీ 2వ సారి నల్ల కుక్క ఎర్ర కుక్క రూపంలో వచ్చారు, మళ్ళీ వాటిని గెంటావు, మరి ఎందుకు వస్తారు వాళ్ళు అనగా తెల్లబోయాడు ఈయన. రాముడంటే కిరీటం పెట్టుకుని చేతులు పొడుగ్గా మోకాళ్ళ దాకా వేళ్లాడేసుకుని కోదండం ధరించి వస్తాడు అనుకున్నాను, లక్ష్మణుడు అంటే అలా వస్తాడు అనుకున్నాను, సీత అంటే చక్కగా అలంకారం చేసుకొస్తుంది అనుకున్నాను తప్ప ఇలా భిక్షుకుల రూపంలో కుక్కల రూపంలో వస్తారని నాకేం తెలుసు అయ్యా ఆంజనేయ, ముందే నాకు కొంచెం సూచన చేసావు కాదేమి అన్నట్ట, ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కాదేం, కనీసం వాట్సాప్లో అయినా పెట్టావు కాదేమి అన్నట్ట. ఆంజనేయుడు వాట్సాప్లు చూసుకుంటాడా? అప్పుడు హనుమంతుడు నవ్వి, ఇంతకాలం పురాణాలు చెప్పావు, ఆ పురాణ సారం నీ బుర్రకి ఎక్కలేదా? దైవం మానుష రూపేణ, దేవుడెప్పుడు మనిషి రూపంలో వస్తాడు, పరీక్షించడానికి ఏదో ఒక రూపంలో వస్తాడు. మిట్ట మధ్యాహ్నం పూట ఆకలితో మాడి ఇంటికి వచ్చేవాడు విష్ణుస్వరూపుడని పురాణములు చెబుతున్నాయి. అభ్యాగత స్వయం విష్ణు, అభ్యాగతుడు సాక్షాత్తు విష్ణువే. అతిథిల్ కాల సమాగతుల్ ఘన బుభుక్షార్తుల్ పతిశ్రాంతునా తత మార్గోత్త ధూళి ధూసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని విష్ణుంగా మతిభావింపుమటం చుపల్కితివి కాదా. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో కడుపు నకనకలాడుతున్నవాడు, వాడు ఎటువంటి వాడైనా చెమటతో ఉన్న శరీరంతో ఉన్నా చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నా అసహ్యంగా ఉన్నా అతడే విష్ణువు, అతనికి అన్నం పెట్టాలి అని మార్కండేయ పురాణంలో ఉన్న మాట నిజమా కాదా? అది తెలుసుండి కూడా వచ్చిన వాడిని పొమ్మన్నావు, ఇక నీకోసం రాముడు ఎలా వస్తాడనగానే పశ్చాత్తాపంతో బాధపడి ఆంజనేయుడు కాళ్ళు పట్టుకుని అజ్ఞానంలో పడిపోయాను, చెప్పిన పురాణసారం నాకే ఎక్కలేదు తలకి, అయినా నన్ను క్షమించు, ఈ పూట రామదర్శనం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. అప్పుడు హనుమంతుడు ఆయన కోసం మళ్ళీ విశ్వరూపం దర్శనం ఇచ్చి పెద్ద రూపం ధరించి తోకని ఓంకారంలో చుట్టి ఆ తోకతో సీతారామ లక్ష్మణుల్ని బంధించి తీసుకొచ్చాడు. అందుకని హనుమంతుడిని పట్టుకోవాలి, ఇది హనుమన్ మహిమ. హనుమంతుడి మహిమ ఎక్కడుంది? హనుమంతుడిని పట్టుకుంటే సీతారామ లక్ష్మణుల్ని బంధించి మరీ పట్టుకొచ్చి మన దగ్గర పెట్టి వారి దర్శనం మనకు అయ్యేలా చేస్తాట. అందుకని రామ దర్శనం కావాలంటే ఆంజనేయుడిని పట్టుకోవాలి. అప్పుడు రాముణ్ణి చూచి సీతని చూచి పరవశించిపోయాడు ఆయన. ఇప్పుడు అర్థమైంది, అందుకని హనుమంతుడికి తోక పూజ చేయాలి, వాల పూజ చేస్తే ఆ వాలముతో చుట్టి తీసుకొస్తాడు రాముణ్ణి కాబట్టి, వాలమునకు శక్తి ఎక్కువ కాబట్టి వాలాన్ని పూజించాలి.
శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం ఆజానుబాహుం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి.
అని అప్పుడు తులసీదాసు మళ్ళీ స్తోత్రం చేశాడు. శ్రీరామచంద్రుడు తనని ఆశ్రయించుకున్న వాళ్ల కోరికలు తీర్చే కల్పవృక్షమట. శ్రిత అంటే తనని ఆశ్రయించుకున్నవాడికి పారిజాతం కల్పవృక్షం లాంటి వాడు, కల్పవృక్షం కోరిన కోరిక తీరుస్తుంది. రాముడు కూడా తనని ఆశ్రయించుకున్న వాళ్ళకి అలా కోరికలు తీరుస్తాడు. మోకాళ్ళ వరకు చేతులు కలిగిన వాడు రఘువంశం అనేటటువంటి సముద్రానికి చంద్రుడు, రాజులకి రాజు, అందుకే రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణి అంటున్నాం ఆయన్ని, చక్రవర్తి తరూదుడు ఆయన. అటువంటి శ్రీరామచంద్రుడి కొరకు నమస్కరిస్తున్నాను అని నమస్కరించాట. అప్పుడు రాముడు, నాయన మెచ్చాను, రామాయణం పురాణం చెప్పడమే కాదు రామచరిత మానస్ అనే పేరుతో కావ్యంగా రాయన్నాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి తిరిగి కాశీ వచ్చి తన ఆశ్రమంలో కూర్చుని ఈ రామచరిత మానసు రాసే ముందు మా గురువుగారు ఆంజనేయుడు, ఆంజనేయుడి దేవుళ్ళ రామదర్శనం అయ్యింది కాబట్టే ముందు గురువుగారిని పూజించిన తర్వాతే నేను కావ్యం రాస్తాను, గురుదక్షిణ ఇవ్వాలి అని అప్పుడు ఏం చేశాడనమాట, శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బల్ల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్ అని గురుస్తోత్రంతో హనుమాన్ చాలీస రాసి అప్పుడు రామచరిత మానసి రాశాడు ఆయన. శ్రీ గురు చరణ, గురువుగారి పాదములున్నాయే సద్గురువు పాదములు, సరోజ అంటే తామర పువ్వులు, అందుకే గురువుగారి పాద పద్మములు అన్నాం, కాళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయట. నిజంగా తామర పువ్వులని కాదు, తామర పువ్వుల్లో ఉన్న గొప్పతనం ఆ పాదాల్లో ఉన్నది. తామర పువ్వులో ఏముంటుంది? పుప్పొడి ఉంటుంది. గురువుగారి పాద పద్మముల నుంచి దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము ఎటువంటిదట? పద్మములలో ఉన్న పుప్పొడి లాంటిది. అర్థం బాగా మకిల పట్టేసి మసకిచ్చి కనబడకపోతే ఏం చేస్తారు? ఓ పౌడర్ వేసి తుడుస్తారు. పౌడర్తో అలా తుడిస్తే అద్దం పైన ఉన్న తుక్కంతా పోయి నిర్మలంగా స్వచ్ఛంగా కనపడుతుంది. మన ముఖం మనం చూసుకోవచ్చు. నిజ మన ముకుర, మన మనస్సు అనేటటువంటి ముకురం అద్దమును గురువుగారి పాదధూళి అనేటటువంటి పౌడరుతో తుడిచి పవిత్రంగా నిర్మలంగా మార్చుకుంటున్నాను అన్నాడు ఆయన. అద్దం మన ముఖం మనకు చూపిస్తుంది. మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలంటే గురువుగారి పాదధూళి తీసుకోవాలి, మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చెయ్యాలి, అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం. అలాంటి గురువుగారి పాదాలు ఆశ్రయిస్తే లాభం ఏమిటి? హరహు కలేశ వికార్. కలేశ్ అంటే క్లేశము, కష్టములు. మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనలో రకరకాల దిక్కుమాలిన ఆలోచనలు వికారములు ఉన్నాయి. ఇవన్నీ గురువు పాదధూళితో తొలగిపోతాయి. అందుకని విడిచిపెట్టకుండా గురు పాదములను ఆశ్రయించు అని పలికి ఆ తర్వాత హనుమాన్ చాలీసా రాశాడు. అంత గొప్ప హనుమాన్ చాలీసా ఇవాళ మనం చదువుకుంటే జీవితంలో అనుకున్న కోరికలు తీరుతాయి. రామచరిత మానసు రామాయణంతో సమానం. ఇవాళ ఆ తులసీదాసు మిమ్మల్ని అందరినీ రక్షించుగాక అని మంగళాశాసనం చేస్తూ ఎంతో శ్రద్ధతో భక్తితో కార్యక్రమాన్ని ఎంత బాగా నిర్వహించవచ్చు అని తెలియజేసినటువంటి ఈ సంఘ సభ్యులందరికీ పేరు పేరున అనేక మంగళాశాసనాలు చేస్తున్నాను. నిన్న అడిగారు మా కార్యక్రమంలో లోపాలు ఉన్నాయా అని. వారు అడిగితే లోపాలు ఉన్నాయని అంటే పాపాలు ఉన్నాయన్నాను. అస్సలు ఏ లోపం లేదు, మేము లోపం వెతకామంటే అదో పాపం. చాలా ప్రేమతో భక్తితో ఈ కార్యక్రమం నిర్వహించారు. మీకు ఎప్పుడూ శుభ కలుగుతుంది. మీరు నిజంగా సీనియర్ సిటిజన్స్, ఎప్పుడూ కూడా 16 ఏళ్ల కుర్రవాళ్ల వలె ఆరోగ్యంగా ఈ కార్యక్రమం ఎంతో కాలం నిర్వహించదరుగాక. ఇహపరములు రెండూ పొందుదురుగాక.
సన్మాన అభినందన అక్షరాభిషేకం. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు జీవన విలువలు పెంచే ధార్మికత ప్రబోధకులు, ఆధ్యాత్మిక పరిమళాలు పంచే భక్తి ప్రదాతలు. తమ ప్రవచనాలతో మహోన్నతమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పురాణ ఇతిహాసాలను గురించి సదవగాహన కలిగిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను గుబాళింపచేస్తూ వేలాదిగా అష్టావధానాలు, శతావధానాలు, ద్విశతావధానాలు, సహస్రావధానాలు చేస్తూ దేశ విదేశాలలోని సాహితీ ప్రియులను అలరిస్తున్న సాహితీ ఆధ్యాత్మిక శిఖరం శ్రీ ప్రణవ పీఠాధిపతులు, సరస్వతి పుత్రులు, కారణ జన్ములు స్వామీజీ, మీ చప్పట్లతో అది పూర్తిగా ఆమోదిస్తున్నట్టు భావిస్తాను. కారణ జన్ములు, తపో నిష్ఠులు, సద్గురువులు, త్రిభాషా మహాశ్రావధాని ఎవరో కాదు, బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురుదేవులు. అష్టాదశ పురాణాలపై పలుమార్లు ప్రవచనాలు అందించిన అతి కొద్ది మందిలో గురుదేవులు ఒకరు. వీరు శ్రీదేవి భాగవతం, శ్రీ శివ మహాపురాణం, శ్రీ గరుడ పురాణం వంటి అనేక పురాణాలను సంస్కృతము నుండి తెలుగులోనికి అనువదించారు. అటు సంస్కృత వేదవ్యాసుడి గరిమను తెలుగు వేదవ్యాసుడు ఎవరో కాదు, మన బ్రహ్మశ్రీ గురుదేవులు గారు తెలుగు వేదవ్యాసులు. దయచేసి శ్రద్ధగా వినండి. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. వాటిలో కొన్ని కలకింకుణులు, శ్రీ సత్యసాయి సప్తశతి, శ్రీ నీలకంఠేశ్వర శతకం, మా నవకథ. మా నవకథ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఒక రచన. హనుమాన్ మహిమ ఖండకావ్యం, అది అముద్రితం ఇప్పటికీ. వచన రూపంలో పుష్కర మహిమ, శ్రీ వెంకటేశ్వర విలాసం మరియు ఐశ్వర్య యోగం, శ్రీ లలితా సహస్రనామాల ఆధారంగా రచించినటువంటి మహామహామేధావి మన బ్రహ్మశ్రీ గారు. మీ చప్పట్లతో వారిని ఖచ్చితంగా మనము ఎప్పుడు కూడా మన మనస్సులో మన హృదయ ధ్వనిలా ఉంచుకుంటారని, విలయిస్తారని ఆశిస్తున్నాను. గురుదేవులు దాదాపు 100,000 మందికి పైగా శిష్య భక్త కోటికి మంత్రోపదేశం చేసి వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆశీర్వదించారు. మనం కూడా ప్రయాణిస్తున్నాం. ఇప్పటి వరకు గురుదేవులు 337 భాగవత సప్తాహములు వరుసగా 7 రోజులు మూల గ్రంథ శ్లోక పారాయణం ప్రవచనం చేసిన ఏకైక మహామనీషి మా గురుదేవులు. నేటికి 1246 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు పూర్తి చేశారు. పద్య పఠనం 756 పద్యాలను 207 నిమిషాల్లో, అలాగే 107 పద్యాలను కేవలం 90 నిమిషాల్లో నిర్విరామంగా ధారణ చేసి ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అవధాన కోకిల, పంచామృత ప్రవచక, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషా భూషణ, భాగవత కళ్యాణ కృష్ణ, పౌరాణిక సార్వభౌమ, కవి రాజశేఖర, సహస్ర పద్మ వంటి బిరుదులతో పాటు వారికి ఏ బిరుదు ఇచ్చినా ఆ బిరుదు యొక్క కొలత తక్కువేని నా ఉద్దేశం. అంతటి గొప్ప మనిషి మన స్వామీజీ. ఇటీవలే సప్తఖండ అవధాన సార్వభౌమ, సిలికాంధ్ర అవధాన భారతితో కలిసి 14 బిరుదులు, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి వాటికి విలువ అబ్బింది స్వామీజీతో, ప్రపంచ రికార్డులకి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటివి మరెన్నో పొందిన ప్రఖ్యాత ప్రవచక శిఖరాగ్రేసరులు, మరెన్నో బిరుదులు పొందిన ప్రఖ్యాత పౌరాణికులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం భక్తిపూర్వకంగా సన్మాన అభినందన అభిషేకాన్ని ఈ సన్మాన పత్రం ద్వారా గురుదేవులకు సవిన్నంగా సమర్పిస్తుంది. థ్యాంక్ యూ. మన ముఖ్య అతిథి
చెప్పండి. ధన్యవాదాలు చింతల శ్రీనివాస్ గారు. ఇప్పుడు సన్మాన పత్రం సమర్పించే ముందు ప్రాజెక్ట్ చైర్మన్గా కౌటికే విట్టల్ నా పేరు. నేను శాలువతో సత్కరిస్తాను, మా సెక్రటరీ గారు పూలదండతో సత్కరిస్తారు, మా ట్రెజరర్ గారు దక్షిణ సమర్పించుకుంటారు, మా ప్రెసిడెంట్ గారు వారికి నిండు బట్టలతో సత్కరించుకుంటారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మా కోలేటి దామోదర్ అన్న గారు కూడాను వారికి నిండు వస్త్రములు తీసుకొచ్చారు, పట్టు వస్త్రములతో వారు కూడాను సత్కరించుకుంటారు. ఆ తర్వాత అందరము కలిసి సన్మాన పత్రం సమర్పించుకుంటాము. అప్పటి వరకు ఆ సన్మాన పత్రాన్ని జాగ్రత్తగా మన చింతల శ్రీనివాస్ గారు పట్టుకొని అలాగే ఉండవలసిందిగా ప్రార్థన. మానపల్లి రామారావు గారు వారు దక్షిణ సమర్పించుకోగలరు. కార్యదర్శి గారు మీరు యథావిధిగా నిలబడండి. మా అధ్యక్షులు శ్రీ ఊర బాబురావు గారు నిండు వస్త్రములతో స్వామివారిని సత్కరించుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ కోలేటి దామోదర్ గారు, వారు కూడాను వస్త్రములు తీసుకొచ్చారు, మొట్టమొదట వారు కూడాను వస్త్రములు పూలదండతో స్వామిగారిని సత్కరించవలసిందిగా ప్రార్థన. అన్న అన్న చింతల శ్రీనివాస్ గారు నిలబడండి. ఊర బాబురావు గారు మా అధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ కోలేటి దామోదర్ గారికి కూడాను శాలువతో సత్కరించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు ఇప్పుడు స్వామి గారికి మా ఆర్గనైజేషన్ తరఫున సప్రేమతో మేమంతా కలిసి సన్మాన పత్రాన్ని మేము సమర్పించుకుంటాము. అందరూ కూడా స్వామివారికి భక్తితో చప్పట్లతో మారుమోగిపోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మా కార్యక్రమం పూర్తయిపోయింది. బ్రహ్మర్షి గారికి ధన్యవాదాలు. మరి యథావిధిగా మరి బ్రహ్మర్షి గారి ప్రవచనం పూర్తవుతున్న సందర్భంలో మరందరు కూడాను ఒక్కసారి నిలబడి వారికి కరతాళ ధ్వనులతో మీ ప్రతిస్పందన తెలపవలసిందిగా ప్రార్థన.
నవరత్నోజ్వల కాంతివల్తమిది ధన్యోబైన సూర్యాన్వయోద్భవరాజన్యులు మునుదాల్చి గరిమన్ పాలించిరి భూమి సంస్తవనీయంబగు కిరీటము శిరోధార్యం బునికీయడల్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవ ఇదమనాశ్రమం విచటని వివసింపుము లోకపావని సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురి తపస్వినుల్ ముదముగ రామనామము ముదముగ రామనామము తపావన బెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మాయునికి పావనమై చెలువందు నమరో ఆ.
అరే నిన్న దిగినాం కదండి, నిన్నటి ఫోటో ఇస్తా కదా మీకు. ఇప్పుడు స్వామీజీ గారి ఆశీర్వాదం పొందాలనుకున్న వారు ఆ సైడ్ నుంచి అక్కడి సైడ్ నుంచి దయచేసి చూసుకోండి. అక్కడి సైడ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి స్వామీజీ గారి ఆశీర్వాదము లైన్గా తీసుకొని నా ఎడమవైపు నాకు కుడివైపు నుంచి వచ్చేసి ఎడమవైపు నుంచి వెళ్ళిపోవాలి.